అంత చనువు ఉంది సంజయుడికి ధృతరాష్ట్రుడి దగ్గర. అందుకని సంజయుడితో అంటున్నాడు, సంజయ వ్యాసుడు నీకు దివ్య దృష్టి ఇచ్చాడు కదా, అది ఇప్పుడు పనిచేస్తుంది కదా, ఇప్పటి నుంచే పనిచేస్తుంది కదా, యుద్ధం జరిగేది రేపు ఉదయంగా. సరే ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. కానీ రాజులందరూ కూడా ఎందుకయ్యా ఈ భూమి కోసం ఇట్లా యుద్ధం చేసి చస్తుంటారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంటారు, అనేక మంది సైనికులు మరి తమ బంధువులు మిత్రులు అయినటువంటి వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంటారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకునేది ఈ భూమి కోసం కదూ, ఏమిటి భూమిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఏముంది భూమిలో గొప్పతనం అన్నాడు. అంటే ఇదొక అద్భుతమైనటువంటి 9 అధ్యాయాల గ్రంథం, కానీ మనం చదవటానికి వినటానికి కొద్దిగా విసుగ్గా ఉంటుంది కనుక సూక్ష్మంగా చెప్తారు. 9 అధ్యాయాల గ్రంథం ఈ భూమి సంబంధించినటువంటి విషయం. ఆయన క్వశ్చన్లన్నీ ఏమిటనంటే తర్వాత కూడా వేసినటువంటి క్వశ్చన్లు, ఈ భూమి అంతా ఏమిటి అసలు, ఇది ఈ భూమి మీద మరి భూభాగం ఎంత ఉంది, సముద్రాలు ఎంత ఉన్నాయి అంటే నీటి భాగం ఎంత ఉంది, మరేవో వర్షాలు అంటారే ఆ వర్షాలు ఏమిటి, మరి ద్వీపాలు ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు ఏమిటి, ఆ పర్వతాల్లో ఉన్నటువంటి సంపదలు ఏమిటి, సముద్రంలో ఉన్నటువంటి సంపదలు ఏమిటి, ఇంకా మనకి తెలియకుండా భూమిలో ఉన్నటువంటి సంపదలు ఏమిటి, మరి ఇంకా ఈ భూమి ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఏ ప్రయోజనం కలుగుద్దని ఏ సంపదలు సంపాదించుకోవచ్చు అని చెప్పి రాజులందరూ కూడా ఇట్లా కొట్టుకొని చస్తున్నారు. ఆ విషయం నాకు చెప్పు. ఇప్పుడు నువ్వేమో దివ్య దృష్టి కలిగినటువంటి వాడివి, అన్ని విషయాలు నీకు తెలుస్తాయి, అందుకని నేను అడుగుతున్నా. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఏమేమి తెలుస్తుందో అన్ని నువ్వు తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పు అన్నాడు. మరి ఇక్కడేమిటి, ఎందుకు ఈ భూమి సంగతి తెలుసుకోవటం, ఏమిటి ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యం అంటే, యుద్ధంలో ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఇప్పుడు ఎట్టాగో యుద్ధం జరుగుద్ది, యుద్ధం జరిగితే అటువాళ్ళు ఇటువాళ్ళు మొత్తం చస్తారు, ఎంతమంది చచ్చినా పర్వాలా, నా కొడుకు గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు నా కొడుకు, నా కొడుకు వైపున ఉన్నటువంటిది 11 అక్షరాల సైన్యం, ఒట్టి సైన్యం చెత్త సైన్యం కాదు, మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రధానంగా భీష్ముడున్నాడు, ఆయనకేమో స్వచ్ఛంద మరణం వరంగా ఉంది, చావాలనుకుంటే చస్తాడు కానీ ఎవరూ చంపలేరు. ద్రోణాచార్యుడున్నాడు, అస్త్ర విద్యా విశారదుడు, ఆయన్ని ఎదిరించడం ఎవరి వల్ల కాదు, పైగా ఆయన బ్రాహ్మడు, ఆయన ఎంతమందినైనా నరకేసేయచ్చు కానీ ఆయన చంపితే బ్రహ్మహత్యా పాతకం. ఇక కులగురు కృపాచార్యుడు ఉన్నాడు, ఆయన బ్రాహ్మణుడే, ఆయన్ని చంపడానికి వీల్లేదు. సరే అశ్వత్థామ ఉన్నాడు, అతడు బ్రాహ్మణుడే, ఒకవేళ తెగిస్తే అశ్వత్థామ అర్జునుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. వీళ్ళందరూ గాక దుర్యోధనుడు ఉన్నాడు, అతడు స్వతహాగా బ్రహ్మాండమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, దేహం వజ్ర సదృశ్యమైనటువంటిది, దేంతో కొట్టినా చావడం, వజ్రం, ఆయన అసలు ఆయుధాలు కూడా ధరించాల్సినటువంటి అంత అవసరం లేదు, అటువంటి శరీరంతో ఉన్నటువంటి వాడు కాబట్టి వాడు సామాన్యుడు కాదు, పైన గదాయుద్ధంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు. దుశ్శాసనుడు ఉన్నాడు, మహావీరాధివీరుడైనటువంటి వాడు. కర్ణుడున్నాడు, నా కొడుక్కి కుడి భుజం, ఆ కర్ణుని చూచి ఈ యుద్ధానికి సిద్ధపడుతున్నాడు నా కొడుకు, నాతోటి చెప్పాడు, నాయనా ఈ యుద్ధం వద్దురా అయ్యా అని అంటే, తండ్రి నువ్వెందుకు భయపడుతున్నావు, ఈ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి వేలం చూసి కాదు, వీళ్ళంతా పాండవ పక్షపాతులు, నేను ఎవరిని నమ్ముకున్నానంటే నా బలాన్ని నమ్ముకున్నాను, నా తమ్ముడైనటువంటి దుశ్శాసనుని నమ్ముకున్నాను, నా కుడిభుజమైనటువంటి కర్ణుని నమ్ముకున్నా, మేము ముగ్గురు ఉంటే చాలు, పాండవ సేన మొత్తం కూడా హతమైపోద్ది, విజయం మనకి మన యొక్క హస్తంలో ఉంది, నీకేం భయం లేదు, నువ్వు ఇలాంటి మాటలు నాకు మాట్లాడబాకు, నాకున్నటువంటి పౌరుషాన్ని తగ్గించబాకు, మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం, నీకేం భయం లేదు అని చెప్పాడు. కాబట్టి ఇంత గట్టిగా చెప్పాడు కాబట్టి విజయం ఎట్లాగూ మనకే వస్తుంది. ఈ విజయం వచ్చిన తర్వాత ఈ వసుంధర అంటే ఈ రాజ్యం అంతా ఈ భూమి అంతా కూడా నా కొడుకుకి దక్కుద్ది. మరెప్పుడు ఈ భూమిలో ఏమేముందో ముందుగానే కనుక తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా. రాజకీయ నాయకులు కూడా పాదయాత్రలు చేస్తుంటారు. దేనికంటే ఎక్కువ భాగం పాదయాత్రలు చేసేది ఒకటి ప్రజల యొక్క మెప్పు పొందటం కోసం ఒకటైతే, రెండవది ఏమిటనంటే ఎక్కడెక్కడ ఏ ఏ సంపదలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఖనిజాలున్నాయి, ఎక్కడ ఏమేమి గనులున్నాయి, వాటన్నింటినీ ఎట్లా మనం వచ్చిన తర్వాత వ్యవహారం జరపాలా అనేటువంటిది కూడా ఒక ఆలోచన ఉంటుందట. ఆ మాట కూడా ఆ నాయకులే చెబుతుంటారు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఆ రాబోయేటువంటి భూమిలో ఉన్నటువంటి సర్వ సంపదలను గురించి ఇప్పుడు కనుక తెలుసుకున్నట్లయితే విజయం సాధించగానే నా కొడుకు వాటన్నింటినీ కూడా పోగేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకున్నాడు. ఇది గుడ్డిరాజు యొక్క ఆశ. ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు, మహారాజా ఈ భూమండలం అంతా కూడా మూడు భాగాలు నీరుంది, ఒక్క భాగం మాత్రమే భూమి ఉంది. సముద్రాల మధ్యలో ఈ భూమి గనక ఉన్నట్లయితే దాన్ని ద్వీపం అంటారు. ద్వీపం మనకి శ్రీలంక ఉంది, అది చుట్టూ సముద్రమే, మధ్యలో భూమి. శ్రీలంకలో నుంచి ఎటు వెళ్లాలన్నా సముద్రం మీదకి వెళ్లాల్సిందే, అంతేగాని కాలిబాట లేదు. మన భారతదేశానికైతే మూడు వైపులా సముద్రం ఉంది, కాని ఒకవైపు ఉత్తర దిశలో మాత్రం సముద్రం లేదు, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అవి అడ్డం ఉన్నాయి. మూడు వైపులు మాత్రం సముద్రమే, అందుకని దీన్ని ద్వీపకల్పం అంటారు, దాన్నేమో ద్వీపం అంటారు. ఆ ప్రకారంగా ఏడు ద్వీపాలున్నాయి ఈ భూమండలంలో. సప్తద్వీప వసుంధర అంటారు మన వాళ్ళు, అంటే ఏడు ద్వీపాలతో కూడుకున్నటువంటి వసుంధర అంటే భూమి అని. ఇందులో ముఖ్యమైనటువంటి సుదర్శన ద్వీపం. సుదర్శన ద్వీపం ఏమిటనంటే బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. శ్రీ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఉందే, దాని ఎట్లయితే పళ్ళుంటాయో అదిగో ఆ ప్రకారంగా పదును కలిగినటువంటిది. ఇక అనేకమైనటువంటి నదులు ఇక్కడ ఉన్నాయి, అనేకమైనటువంటి గొప్ప గొప్ప పర్వతాలున్నాయి. ఈ పర్వతాలన్నీ కూడా అనేకమైనటువంటి వృక్ష సంపదతో ఉంటుంది. ఈ పర్వతాల్లోనే అంత అధికమైనటువంటి ఖనిజ సంపద ఉంటుంది, అనేకమైనటువంటి ఔషధులుంటాయి. ఇక ఈ భూమి కూడా అనేకమైనటువంటి ఖనిజాలుంటాయి, ఇనుము బొగ్గు మొదలైనటువంటివి. వాటితో పాటుగా బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు అన్ని కూడా భూమిలో దొరికాయి. అవి ఎవడో కూర్చొని తయారు చేసేవి కాదు, భూమిలో దొరికినటువంటి వాటిని సానబెట్టడానికో వేటుకో వాటి పనిచేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక వివిధమైనటువంటి నగరాలతో, పురాలతో, జనపదాలతో, వృక్షాలతో, రకరకాలైనటువంటి ఫల పుష్పాలతో ధనధాన్య సమృద్ధమైనటువంటిది ఈ భూమండలం అంతా కూడా. ఈ సుదర్శన ద్వీపం తూర్పు నుంచి పడమరకి ఆరు వర్ష పర్వతాలున్నాయి. తూర్పు నుంచి పడమరకి ఆరు వర్ష పర్వతాలున్నాయి. ఏమిటయి? హిమవంతం, నిషధం, నీలగిరి, శ్వేతగిరి, శృంగవంతం, హేమకోటం అనేటువంటి ఆరున్నాయి. ఈ ఆరు కూడా సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళు తిరిగేటువంటి ప్రాంతం. మానవులు ఉండరు అక్కడ, సిద్ధచారణులు ఉంటారు. వీటిలో కొన్నింట్లో దేవతల నివాసం. వీటి మధ్యన ఎన్నో ఖండాలున్నాయి, భూఖండాలు. వాటిలో భరతవర్షం ఒకటి, దీని తర్వాత హేమంత వర్షం ఉంది, ఆ తర్వాత హరివర్షం ఉంది, వాటి తర్వాత మాల్యవంతం. మాల్యవంతం అనేటువంటి పర్వతం, దాని తర్వాత గంధమాదన పర్వతం. ఈ మాల్యవంతానికి గంధమాదన పర్వతానికి మధ్యలో ఉంది మేరు పర్వతం. ఇది ప్రపంచంలో, విశ్వంలో ఈ మేరు పర్వతం లాంటి పర్వతం ఇక లేదు. దీని ఎత్తు ఎంతనో తెలిసినా 84,000 యోజనాలు ఎత్తుంది. అంత ఎత్తున్నటువంటి మేరు పర్వతం భూమి లోపల కూడా చాలాలవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక దీనిలో ఉన్నటువంటి సంపద వర్ణనాతీతం, అది సామాన్యమైనటువంటి మానవులు వాటిని తెచ్చుకోవటానికి కూడా వీల్లేదు. దీని ప్రక్కనే 4 ద్వీపాలున్నాయి, భద్రాస్యం, కేతుమాల, జంబు, ఉత్తర కురుద్వీపాలు. ఈ ఉత్తర కురుద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వీటినే దేవలోకం, స్వర్గలోకం అనేది. ఇక జంబూద్వీపం ఏమిటంటే మంది, మనకి సంకల్పంలో చెబుతారు జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరుహో, మేరు పర్వతం, దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణంలో ఉంది మన భూమి. ఇక సముద్రాలని, పర్వతాలని, ద్వీపాలని, వర్షాలని, అక్కడుండేటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పన్నగులు, అప్సరసలు, వీళ్ళందరినీ కూడా వర్ణించి చెప్తాడు. ఆ తర్వాత భరతవర్షాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇదే ధృతరాష్ట్రుడికి ముఖ్యం, భరతవర్షం. కాబట్టి భరతవర్షాన్ని గురించి ధృతరాష్ట్రుడే చెప్పమని అడిగితే ఈ భరతవర్షానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలను కూడా తెలియజేశాడు. ఈ రకంగా 9 అధ్యాయాలతో కూడినటువంటి విశేషాలని తెలియజేయటం జరిగింది. 5 అధ్యాయం దగ్గర నుంచి 13 అధ్యాయం దాకా ఈ భూమి యొక్క వర్ణన మాత్రమే ఉంది. అంటే ఇదంతా కూడా సంజయుడు తాను చెప్తున్నాడని కాదు, మధ్య మధ్యలో ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు, దాని సంగతి చెప్పు, దీని సంగతి చెప్పు, అదేమిటో చెప్పు, ఇదేమిటో చెప్పు, అక్కడేముందో చెప్పు, ఇక్కడేముంది అని ఇట్లా ప్రశ్నలు వేస్తా ఉంటే ఆయన చెబుతా ఉన్నాడు.